స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పినటువంటి గొప్ప మతం మనది. అందుకే ఇక్కడ అవ్యక్తమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది, అది నీకు అందదు. ఎందుకంటే అవ్యక్తమైన తత్వం క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమైన తత్వాన్ని పొందడం అనేది అత్యంత క్లేశముతో కూడినటువంటిది. అందుకే అవ్యక్తమైన తత్వం వ్యక్తమైన నామరూపాలతో మనకి గోచరించింది. అటువంటి దాన్ని మనం ఉపాసన చేస్తూ ఉన్నాం. అదే పదే త్వర్వాచీనే అనేటువంటి విషయం, అటువంటి దాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఆ ఉపాసనలో మనం మనకి ఆ జీవుడు ఆ జీవ లక్షణాలకు అనుగుణంగా ఆ పరమేశ్వరుని భిన్న భిన్న నామములతో భిన్న భిన్న రూపములతో కొలుచుకుంటూ ఉన్నాడే తప్ప గమ్యం మాత్రం ఒక్కటే. ఇంత చక్కగా ఈ ఒక్క శ్లోకం దీనిలో మంచి స్థానంలో కూర్చోబెట్టబడింది. ఇది మొత్తంగా భారతీయ తత్వచింతనకు సంబంధించినది. ఇప్పుడు మనం కేవలం శివమహిమ్న స్తోత్రం చెప్పుకున్నట్లు కాకుండా భారతీయ సిద్ధాంతం ఆధ్యాత్మిక సిద్ధాంతం అంతా మనం ఇక్కడ ప్రస్తావించుకుంటూ ఉన్నాం. అందుకే వివేకానంద భారతీయుల హృదయం గురించి చెప్పడానికి, భారతీయ ఆత్మ గురించి చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్పారు. అది విశిష్టత, మహిమ్న స్థితులు ఉండేది. అత్యంత ప్రాచీన కాలంలో 2500 సంవత్సరాల క్రితమే చెప్పబడేటువంటి దివ్యమైనటువంటి మాట ఇది. ఇంత గొప్ప మాటను పలికిన మన మతానికి ఎవడు కొత్తగా వచ్చి ధర్మాలు చెప్పాలి చెప్పండి? ఇంత దివ్యంగా ఇంత విస్తృతి ఇంత విశాలత్వం విస్తృతి కలిగించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి భారతీయ మతం అది చెప్పి, అటువంటి ఓ పరమేశ్వర సమస్తమునకు గమ్యమైన పరతత్వమే నీవు అని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ బోధించారు. ఇక్కడ వరకు మనం చెప్పినదంతా కూడా ఒక్కసారి తర్కించుకుంటే పునశ్చరణ చేసుకుంటే ఆ పరమశివుని వైభవం అవాంగ్మానస గోచరమని, అవి తర్కాదులకు అందదని, అందుకు ఇటువంటి తర్క మార్గములన్నీ పక్కన పెట్టి ఒక మార్గంలో ఉంటూ ఈ మార్గం కాదేమో ఆ మార్గం మంచిదేమో అనుకుని అటు ఇటు అటు కొంత ఇటు కొంత ఇలా పిచ్చెక్కకుండా అన్ని మార్గములు ఆ పరమేశ్వరుని చేరుతాయి అనేటువంటి చింతనతో సాధకుడు సాధన చేయాలి అని చెప్పి ఇప్పుడు పరమేశ్వరుని యొక్క వైభవాన్ని మహిమని స్తోత్రం చేయబోతున్నారు. మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయప్తవ వరద తంత్రోపకరణం సురాస్తాం తామృద్ధిం దదతితు భవద్భ్రూప్రణిహితాం నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణా భ్రమయతి. పరమేశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యంతోనే దేవతలందరూ ఉన్నారు. ఆ దేవతలందరి పని ఇంద్రాదులందరూ కూడా ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం వల్ల కదా ఈ సృష్టి అంతా నిర్వహించగలుగుతున్నారు. అలాంటి ఆయన గారి దగ్గర ఏం ఐశ్వర్యం ఉందో ఒక్కసారి చూడాలి. మరి ఇందరికి ఐశ్వర్యాలు ఇచ్చారంటే ఆయన దగ్గర ఎంత ఉండాలి కదండి? తలో 10 రూపాయలు అందరికీ పంచాడంటే ఆయన అంత కోటీశ్వరుడు. మరి ఇంతమంది దేవతలకు ఎంత ఐశ్వర్యం పంచాడంటే ఆయన దగ్గర ఏమున్నాయో చూద్దామని వెళ్ళి చూస్తే ఆ పరికరాలు పట్టు కూర్చున్నాడు ఆయన. ఆ పరికరాలు ఓహో ఇవా ఇంత చేస్తే అసలు ఈశ్వరుడు అంటే ప్రభు. ఒక వీధికి ఈశ్వరుడి దగ్గరే బోలడంత లాంఛనాలు బోలడంత డాంబికాలు ఉంటాయే, మరి జగదీశ్వరుడి దగ్గర ఇంకెంత డాంబికాలు ఇంకెన్ని పరికరాలు ఉండాలి? కానీ ఆయన దగ్గర ఏమీ లేవు, చాలా సింపుల్గా ఉన్నట్ట. ఏమిటి అంటే మహోక్ష, ఒక పెద్ద యుద్ధం ఉంది ఆయన దగ్గర. ఇక ఆ తర్వాత పట్టుకున్న మరొక ఆయుధం ఏమిటంటే ఖట్వాంగ. ఖట్వాంగం అంటే మంచపు కోడు అనేది సామాన్యార్థం, కానీ ఖట్వాంగం అనేది ఆయుధం ఉంది. ఆయుధం ఏమిటి అంటే మంత్రశాస్త్రం చెప్తుంది ఆయుధాన్ని, అదేమిటి అంటే ఒక దండము వలె ఉండి పైన ఒక పుర్రే దానికి పెట్టబడుతుంది, దీన్ని ఖట్వాంగం అంటారని చెప్పబడుతున్నది. ఆ ఖట్వాంగం పట్టుకున్నట్ట అది విశేషం. ఇది నిజానికి ఏమిటంటే పుర్రే దండం పట్టుకున్నాడు అని భయపడద్దు, ఎందుకంటే పుర్రెమ లేని వాళ్ళు ఎవరు చెప్పండి, అందుకు అందరం కపాలధారుడునే. అందుకు ఈ కపాలంలో చైతన్యం లేకపోతే భయం, కానీ చైతన్యం ఉంటే భయం ఏమిటి? అందుకు చైతన్యం ఉండడం వల్ల కపాలం అందంగా కనబడుతుంది, ఈశ్వరుడు ఉండడం వల్ల కపాలం సౌందర్యంగా ఉంది. అందుకే కపాలధారి ఈశ్వరుడు. మన కపాలం అందంగా కనబడాలంటే చైతన్యాన్ని ధరిస్తుంది, అది విశేషం. అందుకే ఈ కపాలము దీది దేనికి సంకేతం అంటే మన వెన్నుదండానికి పైన కపాలం ఉంది కదా, అదే ఖట్వాంగం, అది విశేషం. అలాగే పరశుహు గండ్రగొడ్డలు పట్టుకున్నాడు. ఇక అజినం చర్మవస్త్రం పూసుకున్నది, మరి ఇందరు దేవతలకి సుగంధాలు గంధాలు చందనాలు ఇన్ని ఇచ్చినవాడు ఆయనేం పూసుకున్నట్టు బూడిద భస్మ. మరి అలంకారాలు చూస్తే ఒక్కొక్కరికి ఎన్ని ఇస్తాడండి ఆయన, కాస్త నమ్ముకుంటే చాలండి సువర్ణాభరణాలన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని సామెత మనకి, ఏది ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి, ఇచ్చేవాడు ఆయన. ఆయన పని అది. అందుకు పనిన ఆయన అన్ని ఇచ్చే అలంకారాలన్నీ ప్రపంచానికి ఇస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న అలంకారం ఏంటంటే పనిన సర్పములు ఉన్నాయి. ఇక మరొకటి కపాలం, ఖడ్గాంగం ఒకటి, కపాలం ఒకటి. కపాలం పట్టుకున్నాడు అని చెప్పారు. కపాలం అంటే పుర్రిని పట్టుకున్నాడు, విడిగా పుర్రిని పట్టుకున్నాడు అర్థం మనం చెప్పుకున్నా. కపాలం అంటే నిజానికి వైదిక పరిభాషలో యజ్ఞానికి వినియోగించేటువంటి ఒక పాత్ర విశేషం కూడా కపాలం, వాటిని కపాలం అని చెప్తారు. అలాగే బ్రహ్మ కపాలాన్నే ధరించాడు ఆయన. నిజానికి కపాలం ధరించడం ఏంటండి అంటే మన కపాలం కూడా ఈశ్వర జ్ఞానం కానీ ధరించకపోతే ఈ కపాలం పనిచేయదు. ఈ కపాలంలోనే జ్ఞానమయమైనటువంటి ఇంద్రియములు ఉన్నాయి, బుద్ధి, కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ పనిచేయాలి అంటే ఈశ్వర చైతన్యం అక్కడ వ్యాపిస్తే ధియోయోన ప్రచోదయా, బుద్ధిని ప్రేరేపించేటువంటి ఈశ్వర చైతన్యమే ధరించకపోతే కపాలం పనిచేస్తుందా చెప్పండి. అందుకే కపాలధారి పరమేశ్వరుడు కాకపోతే మనకు బ్రతుకుందా? అందుకే చర్మము ఇవన్నీ కూడా ధరించి కూర్చున్నాడు ఆయన. చర్మాన్ని పరమేశ్వరుడు ధరించాట. ఏంటండి చర్మాన్ని ధరించడం ఏంటి అసహ్యంగా అని చర్మం ధరించిన మనం అంటాం. చర్మం ధరించిన వాడు ఎవడండి? ఎముకలు ధరించిన వాడెవడు? ఎముకలు చర్మము అన్ని ధరించిన వాళ్ళం మనం. కానీ మనకి పరమేశ్వరుడికి తేడా ఉంది. చర్మం ఆయన అలంకారంగా ధరించాడు, ఇదే చర్మాన్ని మనం అహంకారంగా ధరించాం, అంతే తేడా. చర్మం అహంకారంగా చేసుకున్నవాడు జీవుడు, అలంకారంగా చేసుకున్నవాడు ఈశ్వరుడు, అంతే. చర్మమే నేను, చర్మమే నేను అని భావన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ జీవులు. కానీ ఈ చర్మాన్ని ఒక అలంకారప్రాయంగా భావించినటువంటి వాడు, సాధనగా పరికరంగా భావించేవాడు పరమేశ్వరుడు, అంతే తేడా. అందుకు ఆయన ఆ చర్మాన్ని అలంకారంగా, అంటే చర్మం ఎప్పుడు అలంకారం అవుతుంది, అందం ఎప్పుడవుతుంది? చర్మం లోపల చైతన్యం అంటూ ఉంటేనే చర్మానికి అందం. అసలు చైతన్యం లేకపోతే ఎంత మహా సౌందర్యవంతుల యొక్క చర్మమైనా అసహ్యంగానే ఉంటుంది కదండి. కనుక చైతన్యం ఉండడం చేతే చర్మానికి అందం వచ్చింది కదా. అందుకే చర్మం దేనికి అలంకారమైనది? చైతన్యం వల్లన అది అలంకారమైనది. ఆ చైతన్యమే ఈశ్వరుడు, అది విశేషం. అందుకే జగత్తులో ఆయన వీటిని పరికరములుగా కలిగినటువంటి వాడు అంటే అంతర్గతమైన ఈశ్వర చైతన్యం వీటిని పరికరాలుగా నడుపుతూ ఉన్నది. మన చేతిలో ఉన్న పరికరాన్ని ఎలాగైతే నడుపుతున్నామో ఈశ్వర చైతన్యం కూడా మొత్తం మన శరీరాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నది అని. మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయప్తవ వరద తంత్రోపకరణం. ఇవి నీ దగ్గరున్న తంత్ర ఉపకరణం. తంత్రము అనగానే మంత్రం తంత్రం మాయా అనుకోవద్దు. తంత్రము అంటే తంత్రాన్ని టెక్నిక్ అని అంటారు. ఇంకేమిటో కాదు, తంత్రానికి సరైన పదం టెక్నిక్. అందుకే మీరు కర్ణాటక రాష్ట్రానికి వెళితే ఇంజనీరింగ్ కాలేజీ అన్నిటికీ తాంత్రిక విద్యాలయాలని పేరు. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు తంత్రశాస్త్రాలు చెప్తున్నారు అని భయపడి దాడులు చేయొద్దు. తాంత్రికం అంటే ఇంజనీరింగ్, టెక్నిక్, టెక్నాలజీ అంటామే అది తంత్రం. మరి ఈ ప్రపంచాన్ని నిర్వహించే పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ ఏవయ్యా అంటే ఇవిట, వీడితో నడుపుతున్నాడు ఆయన జగత్తునంతటిని. అయితే ఈ నడుపుతున్న ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళితే ఈ దేవతలందరి ఐశ్వర్యస్తున్నట్ట. దేనితో? భవద్ భ్రూప్రణిహితాం, కేవలం తన కనుబొమ్మల కదలికలతోనే ఐశ్వర్యాలు ఇస్తున్నాడు. అంటే చూపుతోనే ఐశ్వర్యస్తున్నాడు ఈ జగత్తుకి, అదే విశేషం. పరమేశ్వరుడు యొక్క దృష్టి లేకపోతే ఐశ్వర్యం లేదు దేవతలకు సైతం. అందుకే మన ఇంద్రియములు మొదలైనవి వీటిలో ఉన్నటువంటి వ్యవహారము ఇక్కడ వరకు చెప్పబడుతూ ఉంటే ఒక్కొక్క ఇంద్రియములు అధిష్టాన దేవతలు ఉన్నారే, ఆయా అధిష్టాన దేవతలకు ఆ ఇంద్రియ రూపమైన చైతన్యాన్ని అనుగ్రహిస్తున్నది ఆ పరమేశ్వరుడు యొక్క చూపు. స ఐక్షత అని చెప్పారే ఆ పరమేశ్వరుడు చూపు అంటే తన యొక్క వికసనం, ఈశ్వరుడు అనుగ్రహం ఆ చూపుతో మొత్తం చేస్తున్నాడు. అందుకే ఈ సురస్తాం తాం వృద్ధి, వృద్ధి అంటే ఐశ్వర్యము అని అర్థం. ఆ దేవతలకు నువ్వు కేవలం కనుబొమ్మల కదలికలతోనే ఐశ్వర్యాలు ఇస్తున్నావు, కానీ నీకు నిజానికి ఏవి అక్కర్లేదు. జగత్తు కోసం ఇంత ఐశ్వర్యాన్ని సృష్టించేవు, కానీ నీకు మాత్రం ఏ ఐశ్వర్యము అక్కర్లేదు. ఎందుకంటే నువ్వే సగదైశ్వర్య సంపన్నుడివి గనక నువ్వు ఈ విషయ మృగములు మృగతృష్ణులున్నాయే. విషయ మృగతృష్ణములు అంటే మన లోకంలో పొందేటువంటి ఈ సుఖాలు దీని ఎందున్నాయి, దాని ఆరోపించుకుంటాం, వీటిని విషయములు అంటారు. వేటి ద్వారా మనం సుఖము దుఃఖము పొందుతున్నాం అనుకుంటున్నామో వాటిని విషయములు అని అంటారు. ఈ విషయములు ఎలాంటివి అంటే మృగతృష్ణులు, అంటే ఎండమావుల వంటివి. వాటిలో సుఖముందనుకోవడం, దుఃఖం ఉందనుకోవడం రెండు భ్రమజనితములే. నిజానికి వాటిలో ఏది లేదు, సుఖం గాని దుఃఖం గాని వాటిలో లేదు. అది భ్రమజనితముగా ఆ విషయ మృగతృష్ణుల వెంట పరిగెడుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు, కానీ నువ్వు మాత్రం వాటి వెంట వెళ్ళవు. అందుకే నీకు జగత్తంతటిగా ఐశ్వర్యం ఇచ్చి నీకు ఇవే ఐశ్వర్యములు, ఎందుకంటే నీవు పరమ వైరాగ్య స్వరూపుడివయ్యా. నువ్వు ఈ విషయ మృగతృష్ణల వెంట వెళ్ళవు, ఎందుకంటే నాకు స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి, ఎవడు స్వాత్మారాముడో వాడిని విషయములనే ఎండమావులు భ్రమ పెట్టవు. ఇది విషయం. ఈ వాక్యం కూడా చక్కగా కోట్ చేసుకోవాల్సిన వాక్యం. నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి, స్వాత్మారాముడైన వాడిని విషయ మృగతృష్ణలు భ్రమ పెట్టవు అని బోధిస్తున్నాడు. అంటే ఎవరు తన ఆత్మయందు తాను ఆనందిస్తుంటారో వారు విషయ వాంఛల యందు భ్రమపడరు అని అర్థం. అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు, ఆత్మయందే ఆనందించేవాడు, తన యందు తాను ఆనందించేవాడు ఈ విషయ వాంఛల భ్రమలలో పడడు అని. అంటే పరమేశ్వరుడు యొక్క జ్ఞానమయమైనటువంటి ఆ దివ్య స్వరూపం మనకు బోధిస్తున్నది. అంతేకాకుండా ఆయనే మన యందు ఉన్న ఆత్మస్వరూపుడు అని మనం గ్రహించినప్పుడు ఆ ఆత్మ మన శరీరం అనే ఈ జగత్తులో ఇన్ని పరికరాన్ని ఎలా నడుపుతుందంటే వేటికి అంటకుండా నడుపుతున్నది. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని చెప్పినట్లుగా, అందుకు ఈ శివుడు తన పరికరాలతో ఈ జగత్తును నడుపుతున్నాడు. ఈ పరికరాల్లో ఒక చాలా రహస్యం ఉన్నది, అది మనం తెలుసుకోవాల్సింది. మహోక్ష ఖట్వాంగం పరశు అజినం భస్మ పణిన కపాలం అని మొత్తం ఇక్కడ ఏడు రకములైన పరికరాలు చెప్పబడుతున్నాయి. ఈ ఏడు రకములైన పరికరాలు కూడా వేటికి సంకేతం అంటే మధుసూదన సరస్వతి ఈ ఏడు పరికరాలు కూడా సాంఖ్యులు చెప్పినటువంటి ఏడు విధములైన తత్వాలకు సంకేతం అన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా తత్వములతో కూడినది అన్నాం. ఈ తత్వములన్నట్టి కూడా ఏడు విభజనలు చేసి ఈ ఏడు ఏడింటిలో చెప్పబడుతున్న ఈ పరికరముల్లో ఉన్నారు. అదేమిటంటే పురుషుడు అంటే జీవుడు, రెండవది ప్రధానము అంటే ప్రకృతి అని చెప్పబడేది. పురుషుడు, ప్రధానము, మహత్తు, అహంకారము నాలుగయ్యే. ఐదవది పంచతన్మాత్రలు, అది విశేషం. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ ఐదు కూడా కలిపి పంచతన్మాత్రలు. ఇక ఆరవది పంచేంద్రియములు, ఈ పంచేంద్రియ జ్ఞానము చెప్పి ఏడవది పంచభూతములు అని ఏడు రకములైన పరికరాలని పరమేశ్వరుడు నిర్వహిస్తున్నాడు. అది బయట విశ్వంలో ఉన్న నీ విశ్వ నీ తాలూకా ఈ జీవితం అనే విశ్వంలోనూ ఉన్నాయి. కనుక ఈ రెండు పరికరాలని పరమేశ్వరుడు నిర్వహిస్తున్నాడు అని దీనిలో ఉన్న సంకేతమని మధుసూదన సరస్వతి స్వామి వారు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ స్వాత్మారామం అనే మాట ఉన్నది, మీరు పరిశీలించితే స్వాత్మారామం అంటే తన యందు తాను ఆనందించువాడు. అతడి స్థితి ఎలా ఉంటుందో మీరు పరిశీలించండి. మనం ఆనందం కోసం ఎన్ని సమకూర్చుకుంటున్నాం, సమకూర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నిస్తున్నాం, ఒకరి వల్ల ఆనందం ఒకరి వల్ల దుఃఖం అనుకున్నప్పుడు అయ్యో వారి దగ్గరైతే ఆనందం దూరమైతే దుఃఖం అని అతని చుట్టూ తిరుగుతూ బాధపడతాం, లేదా ఆమె చుట్టూ తిరుగుతూ బాధపడతాం. అలాగే విషయములు సేకరించుకోవడానికి, వస్తువులు సేకరించడానికి బాధపడుతున్నాం. కానీ నిజానికి స్వాత్మారాముడు ఏది ఆయన మీద కనిపించదు, అవునా కదా అండి? మనకు పనికొచ్చే వస్తువు ఏది కనిపించదు అడుగుదామంటే. ఎందుకంటే మనకు బోలుడి నగలిచ్చినా ఇంకేమిమ్మంటావు అని అడిగితే ఇచ్చిన నగలు పక్కన పెట్టి ఆయన వేసుకున్న నగల వైపు చూసి అది ఇవ్వు అని అడిగే ప్రమాదం ఉంది. కానీ శివుడు ఇచ్చిన ఐశ్వర్యములన్నీ మనం పుచ్చుకుంటే ఆయన్ని చూసి నీ దగ్గర ఉన్నది ఇయ్యయ్యా అని ధైర్యం అవడు చేయలేదు. అందుకు నువ్వు నీ నగయ్యవయ్యా అని అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధపడితే మనమే పరిగెడతాం అక్కడి నుంచి. అందుకు ఈశ్వరుడి వద్దకు వెళితే అడగడానికి ఏమీ లేవు, ఆయన మాత్రమే ఉన్నాడు, అది విశేషం. అందుకే ఆయన ఇచ్చే ఒక్కర్లే, ఆయనే కావాలి. స్వాత్మారామం ముదిత వదనం. అందుకు ఈశ్వరుని చింతన చేస్తే చాలండి మన విషయ మృగతృష్ణల వైపే వెళ్ళడం, అది అందులో ఉన్నటువంటి విశేషం. అందుకు స్వాత్మారాముడైనటువంటి యోగి యొక్క లక్షణమే ఈ ఏడింటిలో కనిపిస్తుంది అని మహాత్ములు వ్యాఖ్యానించారు. అందులో వృషభం, ఆ పరమేశ్వరుని చూస్తూ ఉన్న వృషభము, మహోక్ష ఖట్వాంగం పరశు, ఈ మల చెప్పబడ్డ ఏడు దేనికి సంకేతం అంటే ఇక్కడ స్వాత్మారాముడైన యోగికి కావలసిన పరికరములు ఇవి. స్వాత్మారామ స్థితి కావాలంటే యోగి వద్ద ఉండవలసిన పరికరములు అవి ఏమిటంటే, ఒకటి మౌనం, రెండవది వైరాగ్యం, మూడవది ధృతి నిబ్బరము కలిగి ఉండడం, దయ, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, క్షమ ఓర్పు, అటు తర్వాత ముక్త స్థితి అంటే బంధరాహిత్యము అనేటువంటి ఏడు మహాయోగి యొక్క లక్షణములు. ఆ లక్షణములే ఈ ఏడు రకములైనటువంటి పరికరముల్లో ప్రస్తావించబడుతున్నాయి అని మనకి తత్వవేత్తలైనటువంటి వారు కూడా వ్యాఖ్యానం చెప్పారు. అందుకు మొదటిగా పురుషుడు ప్రధానము మహత్తు అహంకారము పంచతన్మాత్రలు పంచేంద్రియములు పంచభూతములు అనేటువంటిది సాంఖ్యమైన వైదికమైనటువంటి సాంఖ్య తత్వ సిద్ధాంతాన్ని చెప్తూనే ఈ విశ్వమంతా ఏడు విధములైన పరికరములతో నడుపుతున్నాడు ఈశ్వరుడిని. ఒకవైపు స్వాత్మారాము అన్నారు గనక మహాయోగీశ్వరుడికి ఉండవలసినటువంటి పరికరములు ఇవి. అవి వాడి ఆయుధాలు మౌనము వైరాగ్యము ధృతి దయ మొదలైన ఆయుధములు కలిగినటువంటి వాడు అని చెప్పారు. అయితే ఇంకా కొన్ని రహస్యాలకు వెళితే ఇందులో మొత్తం ఏడింటిలో ఏడు రకములైన బీజాక్షరములు మంత్రశక్తులు దాగి ఉన్నాయని మంత్రశాస్త్రవేత్తలు కూడా వ్యాఖ్యానిస్తారు. అయితే ఇందులో ఏది నిజమండి? అన్నీ నిజమే. ఇందులో ఏదో ఒకటి మన తెలివితేటలతో చెప్తున్నామని కాదు, ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చెప్పే మాట మన మాట కాదు, మన మనస్సు కాదని ముందే చెప్పేశాడు. అందుకు ఈశ్వరానుగ్రహం కోరి తపన పడి చెప్పినప్పుడు వచ్చే ప్రతి పలుకు ఈశ్వరుడు పలికించే పలుకే. ఈశ్వరుడు పలికించే పలుకులు ఎన్ని అర్థాలుంటాయో పలికేవాడికి కూడా తెలియదు, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే మహాత్ములు రచించినటువంటి గ్రంథాలలో కొన్ని భావాలు తర్వాత ఉపాసన చేసే వాళ్ళకి స్ఫురిస్తూ ఉంటాయి. ఆ భావాలు రాసిన కవికి కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మనం అనుకుంటాం కవిగారికి లేని హృదయం ఈయన గారు చెప్తున్నారండి, కాళిదాస్ కవిత్వం కొత్త ఈయన గారి పరిచయం కొత్త అనడానికి వీలు లేదు. ఎందుకంటే వాక్కు ఎవడి సొత్తు కాదండి. కాళిదాసు కూడా అమ్మవారిని ఉపాసించి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి కవిత్వం చెప్పాడు. అటువంటి వాళ్ళది కవిత్వం, ఆవేశంతో చెప్పే కవిత్వం కాదు. సమాధి స్థితిలోంచి అనుభూతి స్థితిలోంచి పలికేదే కవిత్వం. అలాంటి వాళ్ళు చెప్పే కవిత్వంలో ఇన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వాక్కు అపౌరుషేయం, వాళ్ళ వాక్కు వేదతుల్యం. అపౌరుషేయం అంటే అర్థం వేదానికి అపౌరుషేయం అన్నమాట, మనిషి సృష్టించింది కాదు అని. కానీ మహాత్ములైనటువంటి ఈ శివమహిమ్న స్తుతికర్త అయినటువంటి కాత్యాయన వరరుచి మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపౌరుషేయములే. ఎందుకంటే వీరు ఈశ్వరానుభూతి అనే సమాధిలోంచి పలుకుతున్నారు. పురుషుడనైన నేను చెప్తున్నాను అనే అహంకారం వీళ్లకు లేదు. అందుకే జీవగతమైన అహంకారాన్ని విడిచిపెట్టి ఈశ్వరార్పణమైన బుద్ధితో పలికేవాడి బుద్ధిలోంచి వచ్చేవన్నీ ఈశ్వర వచనములే. అందుకు అపౌరుషేయములే. అందుకు ఇన్ని అర్థాలు కనిపిస్తూ ఉంటాయి అన్న అర్థాలు అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే. ఎందుకంటే శబ్దం వీడు సృష్టించింది కాదు కదా. అందుకు శబ్దములు కానీ భావాలు కానీ అంతా ఉన్నవే. ప్రపంచంలో మీరు నేను ఆడే మాటలే, మీరు నేను అనుకునే భావాలే. కానీ కవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విన్యాస కౌశలంతో ఒక అద్భుతం, ఒక సౌందర్యం కనిపిస్తున్నాయి. ఎందువల్ల? అతని యొక్క సమాధి వల్ల, అతని యొక్క తపస్సు వల్ల. కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అంటారు విశ్వనాథ వారు. అందుకు కవిత్వం ఒక తపస్సు. అటువంటి తపస్సుతో పరమేశ్వరమై తన్మయమై తాదాత్మ్యం చెందిన హృదయంలోంచి పరమేశ్వరుడే పలుకుతాడు. కనుక పరమేశ్వరుడు అంటే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత కవిత్వంలో ఉంటుంది. అందుకే ఒకవైపు సృష్టి నిర్వహణ శక్తి సామర్థ్యమంతా చూపిస్తూ ఉంటాడు విశ్వేశ్వరుడు. కనుక విశ్వాన్ని ఎలా నిర్వహిస్తున్నాడో చెప్తున్నారు. అదేవిధంగా ఇంత విశ్వం నిర్వహిస్తున్నా ఏమి అంటకుండా నిర్వహిస్తున్న మహావైరాగ్య సంపన్నుడైన స్వాత్మారాముడు కనుక ఆయనకు ఉన్నటువంటి ఆ దివ్య లక్షణములన్నీ ఇందులో భావన చేస్తున్నారు. అలాంటి స్వాత్మారాముణ్ణి పొందాలంటే మనం ఈ సాధనలన్నీ సంపాదించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ మంత్రశక్తిని అనుసంధానించడం వల్ల మనలో ప్రాణశక్తి శుద్ధమవుతుంది. అందుకు మంత్రోపాసన. అదే మంత్రం చేసి ఏదో సిద్ధింపు చేసేసుకుని హాంఫట్ టూంఫట్ అనేది పొందేద్దామని కాదు, ప్రాణశక్తిని శుద్ధం చేసుకుని అంటే వాక్కుని ప్రాణశక్తిని శుద్ధం చేసుకుని తద్వారా చిత్తశుద్ధి పొంది తద్వారా కైవల్యం పొందడానికి మంత్రం వినియోగించాలి. అందుకు మహాత్ములు తాము రచించిన స్తోత్రముల్లో మంత్రమయ అక్షరములు పెట్టగలరు. అయితే ఇదేదో తనకు తెలియకుండా వాడేడని మాత్రం వరరుచి దగ్గర అనడానికి లేదు. ఎందుకంటే వరరుచి సామాన్యుడు కాడాయన, ఆయన కైలాసవాసం చేసినటువంటి వాడు కదా, అక్కడి నుంచి వచ్చిన వాడు. రెండు మహావైయాకరణుడు అంటే గ్రామర్ బాగా తెలిసినవాడు అని అర్థం కాదు, వాక్యము యొక్క పరిపూర్ణతని తెలిసినవాడు. అందుకే ఏ మాట మంత్రమవుతుందో ఏ మాట కావ్యమవుతుందో మంత్రాన్ని ఏ మాటతో కావ్యంగా చేయవచ్చో ఈ రహస్యములన్నీ తెలిసినవాడు. అందుకే ఒక్కొక్క శ్లోకంలో మంత్ర సంకేతాలు ఉన్నాయి, యజ్ఞ సంకేతాలు ఉన్నాయి, వేద రహస్యాలున్నాయి, యోగ రహస్యాలున్నాయి, ఈశ్వర తత్వం అంతా ఉంది. అందుకు ఒక్కొక్క శ్లోకంలో ఇన్ని నిక్షిప్తం చేశాడు, ఇన్ని నిక్షిప్తం చేశాడు అని కొన్ని మాత్రమే మనం చెప్పుకోగలం, అన్ని చెప్పుకోలేవు. మరి చెప్పుకోకపోతే ప్రయోజనం ఏమిటి అంటే శ్లోకం చెప్పుకుంటే చాలు. ఎందుకంటే ఒక మాత్ర వేసుకుంటాం మనం, కానీ మాత్రలో ఏ ఏ కంపోజిషన్ ఉందో మనకు తెలియక్కర్లే, వేసుకుంటే చాలు. అయితే తెలిస్తే ఒక సంతోషం, ఏంటంటే అబ్బా ఇన్ని కలిపి చేశారు కనుక ఈ మాత్ర బాగా పనిచేస్తుంది అని మనం పుచ్చుకుంటాం. అందుకు దైవాన్ని మనస్సుతో పుచ్చుకోవాలి కనుక మనస్సుకు ఆసక్తి నమ్మకం గౌరవం ఉంటే కానీ పుచ్చుకోరు. అందుకు ఈ మనస్సుకి ఒక విధమైన ఆసక్తి గౌరవం నమ్మకం కలగడానికి ఎంత మేరకు తెలుసుకోగలమో అంత మేరకు ఇందులో ఉన్నది చెప్పగలం, కానీ ఇందులో ఉన్నదంతా చెప్పలేము. అదే విశేషం. ఈశ్వరుడు గురించి ఎలా ఉన్నదంతా చెప్పలేము, ఈశ్వర స్తోత్రంలో కూడా అలా ఉన్నదంతా చెప్పలేము. అది విశేషం. అందుకు ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా 7 బీజాక్షరాలు కూడా ఇందులో ఉన్నాయని మహాత్ములు కొందరు వ్యాఖ్యానించారు. అందుకు బీజాక్షరాన్ని నిబద్ధం చేశారు ఇందులో. పరమేశ్వరుడు అంటేనే సర్వమంత్ర మంత్రితావయవ ద్యుతిహి, ఆయన సర్వమంత్రమయుడు ఈశ్వరుడు. సర్వతంత్రస్వరూపాయ సర్వయంత్రాధిష్ఠితాయ సర్వమంత్రస్వరూపాయ సర్వదేవాత్మకాయ మహేశ్వరాయ పార్వతీ మనోహర ప్రియాయ సోమసూర్యాగ్నిలోచనాయ భస్మోద్ధూళిత విగ్రహాయ అని వర్ణించారు. అంటే సర్వమంత్రమయుడు, సర్వమంత్రమయుడైన పరమేశ్వరుడు గనక ఆ వైభవం, ఆయన ఒక్కొక్క పరికరాన్ని వర్ణిస్తున్నామంటే ఒక్కొక్క మంత్రాన్ని వర్ణిస్తున్నాం. దేవతల యొక్క ఆయుధాన్ని స్మరించడం అంటే అర్థం మంత్రశక్తులే ఆయుధాలు అక్కడ. ఎందుకంటే మనకి మంత్రాలు ఆయుధాల్లో పనిచేస్తే మనల్ని రక్షించడానికి. అందుకే మంత్రము అంటే అదొక విధమైన శబ్దరూప ఆయుధములు. ఈ ఆయుధములే ఈశ్వరుని చేతుల్లోనే ఉన్నవి. అందుకే మంత్రానికి దేవతకు అవిరాభావ సంబంధం ఉంది గనక ఆ మంత్రమయుడైన మహేశ్వరుని యొక్క మంత్రశక్తులని, యోగ రహస్యాలని, విశ్వ నిర్వహణ రహస్యాలని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు గురుగారు పుష్పదంతులు. ఎందుకంటే ఇక్కడ గురువు అని ఎందుకంటున్నామంటే మన ఆచార్య స్థానంలో ఉంచి నమస్కరిస్తున్నాం. పుష్పదంతాచార్యుడు, వ్యాకరణ శాస్త్రవేత్తలందరికీ ఆచార్యుడైన కాత్యాయన వరరుచి చెప్తున్నటువంటి ఈ దివ్య శ్లోకాన్ని భావన చేసి మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతీయ తవ వరద. ఇక్కడ సంబోధన వరద అన్నారు. ఇక్కడ వరద అంటే వరములనిచ్చువాడా అని. దేవతలకి కేవలం తన చూపులతోనే ఐశ్వర్యాలు ఇచ్చాడు, ఎక్కడి నుంచో తెచ్చి కాదు, తన చూపులతోనే ఐశ్వర్యాలు ఇచ్చినటువంటి వాడు. కేవలం కనుబొమల కదలికలతోనే దేవతలని శాసిస్తున్నాడు. అందుకే భ్రూప్రణిహితాం, కనుబొమల కదలికలు. ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, వాడు మాటలతో చెప్పడు, సైగ చేస్తే చాలు కింద వాళ్ళు పనిచేస్తారు. సైగలతో పనిచేసే వాళ్ళని పని చేయించేవాడే అసలేని రాజు అవును కదండి. ఎందుకంటే సమర్థుడు కాకపోతే రాజు కింద వాళ్ళని బతిమాలించుకుని పని చేయించుకుంటుంటాడు. కొందరు అరిచి అరిచి పరిచయించుకుంటారు, రెండు అసమర్థతలే. సమర్థుడైన ప్రభు అయితే సైగతోనే పరిచయించుకోగలడు. ఈయన పరమేశ్వరుడు గనక తన సైగతోనే దేవతలందరినీ చేస్తున్నాడు. నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, జగజ్జాలములు నీ సంకల్పమే, అణువణువు నీ అధీనమయ్యా. నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా, ఈశ్వరుడి కనుసైగల్లోనే ఈ కాలములన్నీ కదులుతున్నాయి. అందుకు పరమేశ్వరుడు ప్రకృతి శక్తుల్ని శాసించే, దేవతలను సైతం శాసించేటటువంటి వాడు. అందుకు సర్వశాసకుడైన పరమేశ్వరుడు అని ఇందులో చెప్తూ విశ్వాన్ని ఇంత చక్కగా తాను పురుషుడు, ప్రధానము, మహత్వం అని చెప్పబడే తత్వములతో నిర్వహిస్తున్నటువంటి వాడు ఆయనే స్వాత్మారాముడైన తత్వము అని చెప్పి ఆ మంత్రమయమైనటువంటి పరమేశ్వరుణ్ణి తర్వాతి శ్లోకంలో చెప్తూ ధ్రువం కశ్చిత్ సర్వం సకలమ పరస్త్వ ధ్రువమిదం పరో ధ్రువ్యా ధ్రువ్యే జగతి గదతి వ్యస్త విషయే సమస్తేప్యేతస్మిన్ పురమతన తైర్విస్మిత ఇవ స్తువం జిహ్రేమి త్వాం నఖలు నన్ను దృష్టాం ఖరత. ఇది 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకంతో ఒక భాగం పూర్తవుతుంది మనకి. అందుకే ఈ 9వ శ్లోక అర్థాన్ని మనం ఒక్కసారి చూస్తే ఈ జగత్తులో ఉన్నటువంటి వాదములు ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో చూపిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారయ్యా. ఈ కనిపిస్తున్న ఈ సర్వము కూడా ధ్రువం అని ఒకడు అంటాడు. అంటే కనిపిస్తున్నదే సత్యము, కనిపిస్తున్న ప్రపంచమంతా సత్యం అంటాడు ఒకడు. కనిపించే సత్యం కాదని ఎలా అంటావండి, ఎదురుగా కనబడుతూ ఉంటే అరే సత్యం కాదంటాడు ఏంటి. అందుకు సత్యమే ఒప్పుకుంటాం. కనుక ధ్రువం అని ఒకడు అంటే కాదు కాదు అధ్రువం అంటాడు మరొకడు. కొందరు జగత్ సత్యం అంటే ఒకడు జగన్ మిథ్య అంటారు, ఏది ఇందులో నిజం. కొందరు ఏమంటారంటే ఇది ఏదైనా బాగానే ఉందని ధ్రువ్యాధ్రువ్యే, అంటే కొంత ధ్రువము కొంత అధ్రువము అంటారు. అంటే కనిపించే కార్యములు అశాశ్వతములు కానీ కారణములు మాత్రము శాశ్వతమే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి వస్తువులు కార్యద్రవ్యములన్నీ కూడా అస్థిరాలు, కానీ దీనికి మూలద్రవ్యములైన పరమాణువులు ఇవన్నీ కూడా నిత్యములై ఉంటాయి అని ద్రవ్యాద్రవ్యాన్ని కొందరు ఒప్పుకుంటారు. ఇలాగా ఈ జగతికి సంబంధించిన విషయంలో వివిధ వాదాలు కనిపిస్తూ ఉంటే నాకు విస్మయం వచ్చేస్తుందయ్యా అన్నాడు. రకరకాల వాదాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. జగన్మిథ్య అని మహానుభావుడు చెప్పాడు, కాదయ్యా జగత్ అసత్యం, జగత్ సత్యమా జగన్మిథ్య రెండు పట్టుకొట్టుకోవడం. ఎందుకండి అనవసరపు గొడవ? ప్రపంచం పరమేశ్వరాత్మకంగా దర్శించడమే అన్నిటికీ పరమార్థం. ఈశావాస్యమిదం సర్వం, అది గురువులు ఆదిశంకరుల హృదయం కూడా అదే. కనిపించేది కాదయ్యా, కనిపించేది పరిణామ పేశను, దాని వెనకాల అపరిణామమైన ఈశ్వర వస్తువు దాన్ని దర్శించు అని చెప్పారు. దాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు ఈయన. అందుకే ద్రవ్యాద్రవ్యములు, ధ్రువము అధ్రువము ఇలాంటి మాటలన్నీ చూస్తుంటే నాకు విస్మయం వచ్చి, ఈ పరిమితి జ్ఞానంతో వీళ్ళు ఇన్ని వాగుతూ ఉంటే నేను మాత్రం ఎందుకు వాక్కూడదు అని నేను వాగుతున్నానని స్తోత్రం చేస్తూ అన్నాడు ఆయన. అంత బాగా చెప్పాడు చూడండి ఇక్కడ. స్తువం జిహ్రేమి త్వాం న కలు నను దృష్టాం కరత, అందుకు నేను కూడా సాహసించి నేను సిగ్గు లేకుండా నేను స్తోత్రం చేస్తున్నానయ్యా అన్నారు. మరి వాళ్ళు సిగ్గు లేకుండా ఇన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నేను నీ ముందు నిల్చుని నిన్ను స్తోత్రం చేయించా, నువ్వు నా స్తోత్రాన్ని గమ్ముతావా, ఈ మాటలను ఆడుతూ ఊరుకుంటే అసలు నోటుకొచ్చినట్టు వాళ్ళు అన్ని రకరకాల సిద్ధాంతాలు చేసి వాళ్ళు వాగుతున్నప్పుడు పరవశంతో నిన్ను తలంచుకున్న ఆనందంతో నేను మాట్లాడకుండా ఎలా ఉంటానయ్యా? అందుకు వాళ్ళందరూ కేవలం తర్కములతో వాగుతూ ఉంటారు, నేను మాత్రం పరవశంతో వాగుతున్నాను. అందుకు పరవశించి మాట్లాడేటప్పుడు నాకు సిగ్గు లేదు అన్నాడు. అందుకే పరవశించి స్తోత్రం చేసేవాడు సిగ్గు లేకుండా స్తోత్రం చేయాలి. బిడియపడేవాడు ఏమి స్తోత్రం చేస్తాడండి? విష్ణువుని తలంచుకోగానే హరీ నారాయణ అని అరవగలగాలి, కానీ చుట్టూ ఎవరేమనుకుంటారా అని చూసేవాడు మనసులో హరినారాయణ అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకు నోరెత్తి స్తోత్రం చేయాలి. అది అందుకు నేను సాహసిస్తున్నానయ్యా, ఎందుకంటే నా మాటలకు నువ్వు అందవు నాకు తెలుసు. అయినా చేయడం పెద్ద సాహసం కదా, అందని వాడిని అందుకోవడానికి చేయడం సాహసమే. కానీ వీళ్ళు తర్కాలతో తెగించి తెగుతో వాళ్ళు వాగుతున్నారే తర్కాలతో. నేను పారవశ్యంతో నేను చెయ్యలేనేమో అని బిడియాన్ని తెగించి నేను నిన్ను స్తోత్రం చేస్తున్నాను. అందుకు బిడియం వదిలి స్తోత్రం చేయడం ఉందే, అది చాలా గొప్పదైన విషయం. అందుకే పరమహంస చెప్తారు, అన్ని విడిచి ఆనందంతో పరవశించి పులకించిపోయి స్తోత్రం చేయగలగాలి. శివానినంతనే చమరించు కనుదోయి పులకరించడి వడలు పరవశించడి తను చలునయ్యా, ఇదే శాశ్వతైశ్వర్యము. అందుకు అన్ని విడిచిపెట్టి అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి హరహర శివ శివ అని ఎరచి మైమరచి నీ చేతి డమరుకము రీతిగా ఊగాడి నీ కలిముబ్బవలె నిరతమ్ము చిందాడి పరవశించడి దివ్య భగ్యమిప్పింపుమా పరమంపు ఆ భక్తి వరమీయవయ్యా అని అన్నీ విడిచిపెట్టి పరవశించి నేను ఇక్కడ స్తువం జిహ్రేమిత్వాన్న కలు నన్ను దృష్టాముఖరత. అందుకు సాహసమైనప్పటికీ కూడా పరవశంతో వాగుతున్నాను నేను అంటున్నారు ఇక్కడ. అందుకు భగవంతుడిని పరవశ్యంతో స్తోత్రం చేస్తున్నాను. అందుకు వాళ్ళకి సిగ్గు లేదు, నాకు సిగ్గు లేదు. వాళ్ళు ఉన్న నిన్ను ఒప్పుకోకుండా సిగ్గు లేకుండా వాగుతున్నారు, నేను ఉన్న నిన్ను అందకపోయినా స్తోత్రం చేస్తున్నాను, అలా పరవశించి స్తోత్రం చేస్తున్నాను అంటున్నారు ఇక్కడ పుష్పదంతుల వారు. ఇలా చేసి ఇంకా స్తోత్రం ప్రారంభించిపోతున్నారు. ఈ 9 శ్లోకముల్ని కూడా ఉపోద్ఘాత శ్లోకములుగా మనం భావన చేస్తే ఆయన క్రమంగా కుతర్కాలను దూరం చేయడం, ఈశ్వరత్వంపై అచంచలమైనటువంటి హృదయాన్ని ఉంచి అదే విశ్వవ్యాపకమై విశ్వమునంతటి నిర్వహిస్తున్నదని, భిన్న భిన్నములైన మార్గముల ద్వారా పొందబడే పరతత్వం ఆ పరమేశ్వరుడే అని దృష్టితో ఆయన ఉపాసన చేయాలి, ఆయన యొక్క గుణకథన పుణ్యం అనే కర్మను మనం చేయాలి. అంటే శివుని యొక్క గుణములను చెప్పుట అనే పుణ్యకర్మ చేయాలి. ఆ పుణ్యకర్మ ఇప్పుడు చేయబోతున్నారు. ఈ పుణ్యకర్మ చెయ్యమని బుద్ధి ప్రేరేపిస్తుందట. బాగుపడే రాత బుద్ధికొస్తే స్తోత్రం చేయాలనే సంకల్పం వస్తుంది. అందుకు ఆ జీవుడికి తరించే యోగం ఉంటే బుద్ధికి ప్రేరణ వస్తుంది, ఆ ప్రేరణతో వాక్ స్తోత్రం చేస్తున్నది. అందుకు ఈ గుణకథన పుణ్యకర్మ మనకు 7 చేసుకునే యోగం ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అందుకు ఈ 7 7 పరికరాలుగా చేసుకుని మనం స్వాత్మారామ స్థితిని, ఈశ్వరానంద స్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ఈశ్వరానుగ్రహంతో. అందుకు అటుపై వచ్చేటువంటి ఆ శివ మహిమలు, శివ లీలలు ఎన్ని ఎన్నో భావన చేస్తూ ఒక్కొక్క లీలని, ఇవి లీలలన్నీ వేదముల్లో పురాణముల్లో వర్ణించబడ్డ శివ చరిత్రల్లోంచి తీసుకున్నవి. ఒక్కొక్క లీలని తీసుకుని అటువంటి లీల నెరపిన శివునికి నమస్కారం పెడతారు. ఆ లీలలే ఆయన యొక్క మహిమలు. ఆ మహిమని స్తవం చేసింది కనుక మహిమ్న స్తవము, అది శివుని మహిమ కనుక శివ మహిమ్న స్తవము. ప్రతి పురాణ కథకి కొన్ని సంకేతాలు ఉంటాయి తెలుసుకోవాలి. ఒకటి, మనల్ని తరింపజేసే లక్షణం పురాణ కథలో ఉంటుంది.
ఒక్కొక్క ఘట్టంలో రహస్యాలు ఏమిటంటే కొన్ని జ్యోతిష శాస్త్రపరమైన రహస్యాలు ఉంటాయి, కొన్ని యజ్ఞపరమైన రహస్యాలు ఉంటాయి, కొన్ని యోగపరమైన రహస్యాలు ఉంటాయి. ఇక వస్తు పరిమితి, అది ఎంత పొడగుంది, ఎంత వెడల్పు ఉంది, ఇదంతా కూడా వస్తు పరిమితి. ఈ మూడు పరిమితులకు లోబడి ఉంటే సృష్టిలో ప్రతి వస్తువు కూడా. కానీ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఈ మూడు పరిమితులకు లోబడి ఉండడు. అందుకే వీటిని పరిచ్ఛిన్నములు అన్నారు, ఆయన్ని అపరిచ్ఛిన్నుడు అన్నాడు. అపరిచ్ఛిన్న ఈశానం, ఆ ఈశానుడు అపరిచ్ఛిన్నుడు. ఈ మూడు విధములైన కొలతలకి అందనివాడు. అయితే మనకేమిటి అలవాటైపోయింది, ఈ జీవుడు గాని ఈ ప్రపంచం గాని ఇవన్నీ కొలతలకు లొంగిపోయే గనక, కొలతలకు లొంగిపోయిన వాటిలోనే బ్రతకడం అలవాటైపోయిన మనం పరమేశ్వరుని కూడా కొలతల్లోనే చూద్దామని ప్రయత్నిస్తాం.